శ్రీమాతృగురుభ్యం సభాయే నమః.
అది శాస్త్రం చెప్పారు, సారపు ధర్మములు విమల సత్యము పాపము చేత బొంకుచే పారము వందలేక చెడబారినదైన యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరదివారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. కృష్ణుడు చెప్పాడు భారతంలో సత్యం అసత్యం వల్ల, ధర్మం అధర్మం వల్ల పాడైపోతున్నప్పుడు అది చెడిపోతున్నప్పుడు మనం ఊరుకోకూడదట. ఎలా ఎవరు ఉపేక్షిస్తారో అటువంటి వాడు సమర్థులయ్యుండి కూడా ఉపేక్షిస్తారో అలా ఉపేక్షిస్తే ఎవడు ఉపేక్షించాడు వాడు నశిస్తాడు. కానీ సత్యం ధర్మం నాశనం కావు, వాటిని కాపాడడానికి దైవం ఉండెడు, దైవం ఉంది. కానీ నువ్వు ఉపేక్షించావు, నీ వంతు కర్తవ్యం నువ్వు చేయడంలా ధర్మ రక్షణకి సత్యరక్షణకి. అలా ఉపేక్ష చేసి ఊరుకున్న కారణం చేత ఆ పాపం నీవే అనుభవిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణే భీష్ముడు, అంపశయ్య మీద పడుకుని చచ్చి తీసుకున్నాడు. ఆయన ఎంత ధర్మాత్ముడండి ఆయన, ఎందుకు అంపశయ్య మీద ఇంతకాలం తీసుకోవాల్సి వచ్చింది అని చచ్చిపోయే ముందు కృష్ణుడు అడిగాడు ఆయన. అప్పుడు చెప్పాట, సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు దుర్యోధనాదుల పక్షంలో ఉన్న కారణం చేత ద్రౌపదికి అన్యాయం జరుగుతూ ఉంటే నోరిప్పని పాపం వల్లే ఉత్తరాయణం వచ్చేదాకా చచ్చినట్టు అంతటి పుణ్యాత్ముడు కూడా ఆ ముళ్ళ మీద పడుకున్నట్టు పడుకుని ఆ బాణాల మీద ఎంత బాధపడ్డాడో తెలుసా మీకు? మేన్ విరవిరబోయి అన్నాడు చివరి రోజుల్లో భీష్మపర్వం శాంతిపర్వంలో. శాంతిపర్వంలో అసలు మాట రావట్లా పిడచగట్టుకుపోతోంది, శరీరం వణికిపోతోంది, ఈ పరిస్థితుల్లో ధర్మరాజుకి ధర్మాలు ఎలా చెప్పను అని అడిగాడు ఆయన. ఎంత బాధపడ్డాడో చూడండి దాన్ని బట్టి. ఆయన సామాన్యమైన నరకం కాదు, 3 నెలలు అనుభవించాడు నరకం ఆయన. అంటే ధర్మాన్ని ఉపేక్షిస్తే అంత పని అనమాట, పరమ పాపం అది. అప్పుడు ఆ విషయం చెప్పారన్నమాట, ఓహోహో దురాశ చే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి, దురాశ చే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి, పాపి జోదరి శకుని వేసిన పాచికయ్యో పారనే, నీతి మాలిన నిల్డు సభలో నాతి చీరలు వల్లిచిరే, నీతి మాలిన నిల్డు సభలో నాతి చీరలు వల్లిచిరే, అన్న మాటకు మానధనులు అడవి పాలైపోయిరే, అడవి పాలైపోయిరే, అడవి పాలైపోయిరే. ఇదంతా కళ్ళారా చూశాడు, చూసి నోరు విప్పలేకపోయాడు పాపం ఆయన. ఆ ద్రౌపది యొక్క ఆక్రోశం, ఆ వేదన, పాండవులు పడిన కష్టం మొత్తం కౌరవులందరూ సర్వనాశనమే అనుభవించారు. ఆ ధర్మాత్ముడు అయ్యుండి కూడా అధర్మంతో ఉండే ఆయన అనుభవించాడు. కాబట్టి ధర్మమును ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి పరమధర్మాత్ముడైన శంకరుడు కూడా, శంకరోపముడు కూడా ఎతురు శ్రాద్ధమునందు భోజనం చేస్తే ఆ శ్రాద్ధం చాలా గొప్పదవుతుంది అని చెప్పాడు. ఎత్రైతే భుంజతే శ్రాద్ధే తదేవ పరమార్థవత్ ఏతే యోజ్య ప్రయత్నేన వర్ణనీయాన్ని బోధమే పార్వణ శ్రాద్ధే వర్జ్య బ్రాహ్మణాహ. ఇక ఎక్కడ శ్రాద్ధంలో భక్తులుగా ఎవరిని నియమిస్తే పరమార్థ ఫలం వస్తుందో అటువంటి వాడిని నియమించాలి, తక్కినటువంటి వాడిని విడిచిపెట్టాలి. ఈ పార్వణ శ్రాద్ధంలో విడిచిపెట్టవలసిన బ్రాహ్మణులు ఎవరో చెప్పారు. వర్జ్య బ్రాహ్మణాహ పార్వణ శ్రాద్ధే పర్వకాలములలో, అంటే మామూలు కాలాల్లో కదా. పర్వకాలం అంటే ఏమిటి? అమావాస్య, చవితి, అష్టమి, పూర్ణిమ, ఈ కాలములలో కనుక శ్రాద్ధం పెడితే ఆ టైములో ఈ కింద వాళ్ళని పిలవకూడదు. పతితః, ఎవడు పతితుడైపోతాడు, తత్సుతః ఆ పతితుడి కొడుకు, పాడైపోయినటువంటి భ్రష్టుడి యొక్క కొడుకు, క్లీబః నపుంసకుడు, స్త్రీ కాదు పురుషుడు కాదు, హైదరాబాద్లో స్పెషల్ కేటగిరీస్ ఉంటారు, వాళ్ళని కూడా పిలవకూడదన్నారు. పిశునః, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి కొండేలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది.
ఆయన అంటండి ఇలా చేశాడంటండి, ఎల్లయ్య గారు అలా చేశాడండి, కొండయ్య గారు అలా చేశారు, వీడు చూసి వచ్చాడు అదొక దౌర్భాగ్యులు వెనకాతలు అలా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పడం మొదలు పెడితే వ్యాసుని కూడా వదిలిపెట్టరు, గురువుల్ని వదిలిపెట్టరు, ఇంకొకరిని వదిలిపెట్టరు. ఇలాంటి కొండని చెప్పే దౌర్భాగ్యుడు మొహం చూస్తేనే పాపం అన్నారు. ఇంకా ఆపై అంగహీనక ఎవడికి అవయవాలు ఉండవో కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవి వాడు పనికిరాడు. రోగిణహ రోగాలు ఉన్నవాళ్ళు కూడా ఆ టైంలో జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన వాడు శ్రాద్ధంలో భక్తానికి పిలుస్తావా, పిలిస్తే అతడు తినగలడా లేనిపోనకూడదా అని చెప్పి పిలవకూడదండి. తర్వాత కునఖి పిప్పిగోళ్ళు కలిగిన వాళ్ళు, శావదంతస్తు పళ్ళు బాగా లోపల పుచ్చిపోయి ఒక రకమైన నలుపు వచ్చేస్తూ ఉంటుంది, అటువంటి వాడు పనికిరాడు. సరే స్త్రీకి భర్త ఉండగానే ఆ స్త్రీని పట్టుకు తీసుకుపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు ఉంటారులేండి కొంతమంది, ఇది ఒక గొడవ. నిత్యం గుర్రాలను పోషించి పెళ్లి చేసుకునేవాడు, త్రిశంకు బర్బరాది ధాతులటువంటి వాళ్ళు, వేదతత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు, వీళ్ళని విసర్జించమని చెప్పారు. అది ఆ యుగంలో చెప్పారు, వీలున్నంత వరకు పాటిస్తాం, ఎక్కడా దొరకకపోతే సర్వకాల సర్వావస్థలలో మనకు అనుకున్నవాడు దొరకకపోతే శ్రాద్ధం మాత్రం ఆపకూడదు. ఏం చేస్తాం ఉన్నంతలో, అది 10 రూపాయలు దానం చేస్తే మంచిది, 10 రూపాయలు లేవు సమయానికి ఇంక రూపాయి చేతిలో పెట్టమే. కాబట్టి వీలున్నంత వరకు ఇవి పాటిస్తాం, కలియుగ ప్రభావం కాబట్టి కలియుగంలో ఉన్నంతలో శ్రేష్ఠుణ్ణి కాస్త చూసుకుని కాస్త మంచి మాట వినేవాడిని కాస్త కొస్తో సాత్వికుణ్ణి పిలిచి చేసుకోమని చెప్పారు. ఈ శ్రాద్ధంలో ఎవరిని నిమంత్రణ చెయ్యాలో, ఎవరు ఉండి తీరాలో చెప్పాడు. ఆ ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరు ఏమిటి అనే విశేషాలు మనం రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం. పవిత్ర
జన్మజల్లతో నిమగ్న సభాయే నమః. అంబికావారి పవిత్ర అష్టాదశ పురాణాల కార్యక్రమంలో 10వ పురాణం శ్రీ మత్స్య మహాపురాణం మనం 2వ తారీఖును మొదలుపెట్టి ఇవాళ్టి వరకు కొనసాగించుకుంటున్నాం. ఇందులో భాగంగా సౌనకాది మహర్షుల్ని సూతుడు అడగగా సాక్షాత్తు మరువు మత్స్య నారాయణుణ్ణి అడగగా వారు శ్రాద్ధములో నిమంత్రణ చెయ్యవలసిన వాళ్ళ విశేషాలు చెప్పారు. ఎవరిని పిలవకూడదో నిన్న చెప్పాడు, ఇవాళ ఎవరిని పిలవాలో ఆ విష్ణుమూర్తి మనువుకి చెప్పాడట. ఎందుకంటే పదే పదే ఆయన చెప్పాడు, పితృ కార్యక్రమం దేవ కార్యక్రమం కంటే గొప్పది. దేవతల కార్యక్రమం చెయ్యకపోయినా నష్టమే, పితృదేవతల కార్యక్రమం చేయకపోయినా నష్టమే, కానీ ఆ రెండింటిలో కూడా కంపారిటివ్గా దేవకార్యం కంటే పితృ కార్యక్రమం మరింత ముఖ్యమైనది. అది చెయ్యకపోతే చాలా ఆగ్రహిస్తాడు భగవంతుడు. అందుకని ఆ శ్రాద్ధ నిమంత్రణ విధిని చెబుతున్నారు వాళ్ళ కార్యక్రమంలో. పూర్వేద్యురపరేద్యుర్వా వినీతాత్మా నిమంత్రయేత్ నిమంత్రితాంస్తు పితరః ఉపతిష్ఠంతి తాన్ ద్విజాన్. శ్రాద్ధానికి ఒక రోజు కానీ 2 రోజులు ముందుగా కానీ భక్తుల్ని ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలట. మామూలుగా అయితే పలానా రోజు తారీఖు వచ్చేస్తుంది, ఏ ఫోన్లోనూ చెప్పేస్తాం. అలా కాకుండా భోజనానికి పిలిచే ముందు వీడికి ఒక నియమం ఉంది, 1 or 2 days బిఫోర్ ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి ఇంటికి కానీ లేకపోతే ఎక్కడో చోట కలిసి వినయంగా బ్రాహ్మణోత్తములారా మా ఇంట శ్రాద్ధ కార్యక్రమం పెడుతున్నాం, మేము భక్తులుగా మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించండి అని ప్రార్థించాలి. వాళ్ళని అంగీకరింపచేయాలి, ఇంటికి పిలవాలి. అలా ఎలా శ్రాద్ధం పెట్టినా సంతోషించే పితృదేవతలు వినయంగా భక్తుల్ని ఆహ్వానిస్తే ఇంకా ఆనందిస్తారట. ఎందుకంటే భక్తులంటే పితృస్వరూపాలు, వాళ్ళని ఎంత వినయముగా మనం ఆహ్వానిస్తే దేవతలకు అంత ఆనందం కలుగుతుంది. పితృదేవతల మీద భక్తి చాలా ఎక్కువగా ఉండాలట. ఈ శ్రాద్ధం పెట్టేవాడికి తన పితృదేవతల మీద సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలి. వాళ్ళంటూ ఉన్నారు కాబట్టే ఈ లోకం ఉంది, వారు ఉన్నారు కాబట్టే ఈ శరీరం ఉంది, మనం బతుకుతున్నాం, మన సమస్త కార్యక్రమాలు పితృదేవతల అనుగ్రహం. అందుకని పితృదేవతల మీద భక్తితో ఆ భోక్తలతో మనం ఇలా చెప్పాలట. ఎప్పుడు కూడా భోక్తలకు మనం ముందే చెప్పుకోవాలి ఏమని, ఓ భోక్తలారా, దయచేసి మా ఇంట శ్రాద్ధానికి వచ్చే రోజున మీరు ఏ వసంత మహల్ లాడ్జీలోకి వెళ్ళి టిఫిన్ చేయవద్దు, ఈ పూట ఉదయం పూట పలహారం చేయవద్దు. ఆరంభం నుంచి అంతం వరకు క్రోధాదులను విడిచిపెట్టవలయను చెప్పారట ప్రత్యేకంగా. అక్రోధనైహి, మీరు ఈ ఒక్కరోజు కోపం విడిచిపెట్టండి. శౌచపరై, శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఉండండి. సతతం బ్రహ్మవాదిభి భవితవ్యం భవద్భిస్తు మయాచ శ్రాద్ధకారిణ. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతలకు సంబంధించిన మాటలు, తత్వమునకు సంబంధించిన మాటలు, మంచి మాటలు మాట్లాడండి. అవతల వాళ్ళు రెచ్చగొట్టిన క్రోధం తెచ్చుకోకండి ఈ ఒక్కరోజుకి. మీరే కాదు, శ్రాద్ధకర్తనేండి, నేను కూడా అలాగే ఉంటాను. ఇలా నేను మీకు చెప్పానని తమరు ఆగ్రహించక ఈ శ్రాద్ధాన్ని జాగ్రత్తగా నడపడానికి మీరు కర్తవ్యాన్ని వహించండి అని ప్రార్థించాలట. అది డిమాండ్ కాదు, ప్రార్థన. వాళ్ళు ఏం వేళాకోవడం ఏంటి, మన ఇంట్లో భోక్తలుగా వచ్చారంటే పరమ దైవస్వరూపాలుగా భావించాలి. అందుకే ఆ ఒక్క పూట మనం కూడా వాళ్ళ మీద కోపగించకూడదు. కొంతమంది మన ఇంటికి పిలిచాక ఆ భోక్తల మీద, బ్రాహ్మణుల మీద కోపగిస్తారు. పెళ్ళిళ్ళలో కూడా అంతే, పురోహితుల మీద గైగైలాడిపోతారు. అలా గైగైలాడిపోవడం పాపమట. ఆ రోజుకి వాళ్ళు మన ఇంట్లో దేవతలే. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ రోజు వాళ్ళ మీద కోపగించకూడదు. అలా కోపగించిన వాడు తన నరకానికి పడిపోతాడు. అందువల్ల ముందే మనం జాగ్రత్తగా మనం కంట్రోల్తో ఉండాలి, వాళ్ళని ప్రార్థించాలి ఆ ఒక్కరోజు. అయితే నియమం పాటించండి, మా జాగ్రత్తల్లో మేముంటాం, మీ జాగ్రత్తలో మీరుండండి అని ముందే చెప్పాలి. అలా ఉంటాడని నమ్మకం ఉన్నవాడినే పిలవాలి. ఈ శ్రాద్ధానికి వాళ్ళు వచ్చాక ఆ రోజంతా మనం వారిని గౌరవించాలి. ఇంకా శ్రాద్ధం జరపవలసిన ప్రక్రియ ఏమిటంటే, ఎక్కడెక్కడ జరపాలో చెప్పారు. గోశాలలో కానీ, సరస్సులలో కానీ, సరస్సులు అంటే సరాసరి నీళ్ళలో దిగిపోమని కదా, ఆ సరస్సు ఒడ్డున గంగ, యమున మొదలైన నదీ తీరాలలో కానీ, లేదా జల సమీపం ఏదైనా ఒకనొక చెరువు ఒడ్డున కానీ, అది ఇది కాకపోతే ఆవు పేడతో అలికిన ఇంటి ప్రదేశంలో కానీ ఈ పని చేయాలి. ఇవాళ ఇళ్ళన్నీ చక్కని రాళ్ళు వేసామండి, స్టోన్స్, పాలిష్డ్ స్టోన్లు వేసాం, లేకపోతే దాని పేరేంటంటారు మొజాయిక్ ఫ్లోర్లు వేసాం, ఆవు పేడతో అలకడం కుదరదు అని భయపడుతున్నాం. కానీ తద్దినం పెట్టడానికి ఉపయోగించే కాస్త ప్రదేశము ఆవు పేడ అలకాలట. ఆవు పేడ పెట్టవలసిందే. తద్దినం అయ్యాక దానికి అడిగేసుకోండి. ఆవు పేడ పెట్టకపోతే మొజాయిక్ ఫ్లోర్ మీద పెట్టినా, పాలిష్డ్ స్టోన్ మీద చేసినా ఆ తద్దినం మొత్తం వేస్ట్. అప్పుడు యజ్ఞం చేస్తారు కదా ఇంట్లో పితృహోమం అని, ముందు హోమం చేసిన తర్వాతే భక్తులకు భోజనం పెడతాం. అందువల్ల ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో హోమగుండం మనం ఏర్పాటు చేసే చోట ఆవు పేడ పెట్టి ఆ పైన ఇటుకలు పెట్టి ఇసుక పోసే గుండం ఏర్పాటు చేయాలి. పితృదేవతలను అర్చించడానికి పాత్రల్లో అన్నం వడ్డిస్తారు. చూసారా, ఆ వడ్డించే చోట ఇది పితృదేవతలకే వడ్డిస్తున్నాను, మీరు నేను కూడా సావధానతతో ఉందాం అని భోక్తల్ని ప్రార్థించాలి. సరే, వీటికి కావలసిన కొలతలన్నీ కూడా పురోహితులే, అంటే ఆ భోక్తలుగా వచ్చినటువంటి వాళ్ళతో పాటు కార్యక్రమం నిర్వర్తించి ఆయన వస్తాడు, ఆ బ్రహ్మగారే నిర్వర్తిస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విశ్వదేవస్థానం, పితృస్థానం అని రెండుంటాయి. ఇద్దరినే మనం భక్తులుగా పిలుస్తాం. ఒకరినేమో విశ్వదేవస్థానంలో కూర్చోబెడతాం, ఒకరిని పితృస్థానంలో కూర్చోబెడతాం. పితృస్థానంలో కూర్చునే వాడిని నువ్వులతో పూజిస్తాం, విశ్వదేవస్థానంలో కూర్చునే వాడిని కల్లా బియ్యం వేసి పూజిస్తాం. ఆ ఇద్దరికే భోజనం పెట్టాలి. ఇంకెవరినైనా మీరు ఎక్స్ట్రా పిలిస్తే వాళ్ళని మామూలుగా ఇంట్లో భోజనాన్ని పిలిచినట్టు పిలవాలి తప్ప భోక్తలు అనకూడదు వాళ్ళని. భోక్తలు అంటే ఇద్దరే ఉండాలి. ఎంత ధనవంతుడైనా సరే భోక్తల్ని ఇద్దరినే పెట్టాలన్నమాట. ఇంతకంటే ఎక్కువ మందిని భోక్తలుగా పెడితే అది దోషం. తక్కిన వారు ఎంతమంది వచ్చినా వారిని మామూలుగా భోజనం చేసేవారిగానే భావించాలి. వాళ్ళని విశ్వదేవతలు పితృదేవతలు అనరాదు. భోజయేది శిరోపీహ నకుర్యాత్ విస్తరం బుధక చెప్పేశాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి బోలెడు ఉండొచ్చు కాక విప్రులను ఆ పితృదేవత విశ్వదేవస్థానంలో ఇద్దరు కంటే ఎక్కువ మందిని పెట్టకూడదు. పెట్టిన వారిని పూజించాలి. ఆ పూజా విధానం అంతా మన పురోహితుడి దగ్గరుండి నడుపుతాడు. ఆ తర్వాత విప్రుల యొక్క అనుమతి పొంది హోమానికి ద్రవ్యం తెస్తాం. దానిని కంచు పాత్రలోకి తీసుకుని అగ్నిలో విరేలుస్తాం. అగ్రౌకరణము అంటారు దాన్ని. సంప్రదాయాన్ని ఎరిగిన వాడు ఈ అగ్నికరణంతో తృప్తి కలిగించాలి పితృదేవతల్ని. ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ప్రాచీనావితి యజ్ఞోపవీతి అనేటటువంటి తంతులుగా ఎడమ నుంచి కుడివికి, కుడివి నుంచి ఎడమకి మార్చే విధానం ఉంటుంది. అది పురోహితుడు చెప్పగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కొంతమంది ప్రాచీనావితి అన్నా మార్చుకోవడం చేతగా అలాగే ఉండిపోతారట. అన్నీ మనం ఎక్కడ శాస్త్ర ప్రకారం చేస్తానో ఎదురు అండం పైగా అన్నీ ఎక్కడ శాస్త్ర ప్రకారం చేస్తానో అన్నప్పుడు టైంకి 10 అయ్యేసరికి ఆకలిస్తే మాత్రం పీకదాకా తినడానికి నీకు శాస్త్రం కావాలి. అన్నం వండేటప్పుడు ఎన్ని నీళ్లు పోయాలో అన్నీ పోస్తావు. తిండిలోకి ఎంత కూర కావాలో అంత వేసుకుంటావు, ఎంత పెరుగు కావాలంటే అంత వేసుకుంటావు. ఈ కాస్త జంధ్యం అటు ఇటు మార్చుకోవడానికి మాత్రం నీకు బద్ధకమా? ఆ కార్యక్రమం చేయించే పురోహితుడు సహనపరుడై ఉండాలి. ఏమో ఎన్నిసార్లు చెప్పమంటావని ఆయన విసుక్కోకూడదు. నీ దొంప తెంచుతున్నావయ్యా మమ్మల్ని, జంధ్యం ఇటు మార్చి అటు మార్చి అని ఈయన తిట్టుకోకూడదని చేస్తాం. సరే దేశకాలం మన పరిస్థితులు అనుకోండి, ఇప్పుడు అవన్నీ ఓపికలే పడ్డం లేదు. అసలు తద్దినం అంటే ఏమిటంటున్నారు కొంతమంది. అందుకే ఇది ఎక్కడ తద్దినం రా బాబు అనే సామెత కూడా పుట్టింది. ఇక ఈ మిగిలినటువంటి అన్నం మెతుకులు అంటే పిండ ప్రదానం చేయడం కోసం అన్నం వండుతారు చూసారా, ఆ అన్నం మెతుకుల్లో పిండాలు తయారు చేశాక కొన్ని మెతుకులు మిగులుతాయి. ఆ మెతుకులను ఆ పిండాలకు నివేదన చేసి ఆపై ఈ పిండాలను హోమంలో వెల్చడం కానీ కాకులకు పెట్టడం కానీ చెయ్యాలి. ఆఖరణ భోక్తలకి వెళ్ళిపోయే ముందు దక్షిణిస్తాం కదా, అప్పుడు వీడ్కోలు చెప్పడం అంటారు దానిని. ఆ వీడ్కోలు చెప్పేటప్పుడు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలట. తర్వాత దక్షిణం దిశకి తిరిగి పితృదేవతలు ఉద్దేశించి వేడుకోవాలట. ఓ పితృదేవతల్లారా, మీరంతా సంతృప్తి పొందుదురుగాక, మా దాతలు వృద్ధి పొందుదురుగాక. దాతారోనోభివర్తంతాం వేద సంతతిరేవన శ్రద్ధాచనో మా వ్యగం బహుదేయంచనో స్థితి అన్నంచనో బహు భవేదతిథింశ్చ లభేమహి. భోక్తలైన బ్రాహ్మణులారా, వీడుకోలు, మీకు ప్రదక్షిణ చేస్తున్నాం. దక్షిణం దిక్కున ఉండే పితృదేవతలారా, మా దాతలు వృద్ధి పొందాలి, మా వేదాలు వృద్ధి పొందాలి, మా వంశం సుకుటుంబ సపరివార సమేతంగా సాగాలి 10 కాలాల పాటు. మా హృదయాలలో ఎల్లప్పుడూ భగవద్భక్తి ఉండాలి, ఆస్తిక్య బుద్ధి ఉండాలి, నాస్తిక్య బుద్ధి రాకూడదు మాకు. మేము దానం చెయ్యాలి. ఆ దానం చేయడానికి తగిన అన్నము లభించాలి. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఉంది. దానం చేయాలంటే ముందు మన ఇంట్లో ఉంటేగా. అందుకని మా ఇంట్లో దానం చేయడానికి తగిన అన్న పదార్థాదులన్నీ లభించాలి. ఆ లభించిన పదార్థాలను మేము కూడా పిసినగొట్టుతనం లేకుండా, లోభం లేకుండా దానం చేయాలి. ఇంటికి వచ్చినటువంటి వాడు ఆకలికి మాడిపోతున్నాను బాబోయని మా దగ్గర అనకూడదు. ఆ భాగ్యం ప్రసాదించండి. యాచకులు మా ఇంటికి వచ్చి అడిగాక వాళ్ళకి పెట్టకుండా ఒట్టినే పంపించే దౌర్భాగ్య స్థితి మాకెప్పుడూ కలగకుండుగాక. మేము కూడా ఎవరిని యాచించకుండా ఉందుగాక. ఇంటికి వచ్చిన ముష్టాడు అనుకుంటూ ఉంటాడట, పూర్వజన్మలో ఎవడికి ఇంత ముద్ద పెట్టలేదమ్మా, అందుకే నీ ఇంటికి వచ్చి పడ్డాను, ఇప్పుడు నాకు కూడా నువ్వు ముద్ద పెట్టావా, సరే సరే పెట్టకపోతే వచ్చే జన్మలో ఈ పోస్టు నీది, నీ పోస్టు నాది అంటాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు. మనకి చాలా బాగా చెబుతున్నాడు అనమాట. ఇంత ముద్ద పెట్టడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు సుమా. అంచేత మేము వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ యాచకులం కాకూడదు, మా కోసం మేము తిండి కోసం యాచించకూడదు అనమాట. అయాచితంగా వచ్చిన దాంతో మేము సంతోషించాలి అనుకోవాలట. ఇదంతా పార్వణ శ్రాద్ధం అంటారు. అమావాస్య నాడు ఆ తిథుల్లో ఇవి జరిపితే మరింత శ్రద్ధ. ఇతర పర్వదినాలలో కూడా పార్వణ శ్రద్ధ, పర్వదినాలలో పెట్టే శ్రాద్ధమే పార్వణం అంటామని చెప్పాను, నిన్న చెప్పాం మనం. చవితి, అష్టమి, అమావాస్య, పూర్ణిమ మున్నగు పవిత్ర తిథులలో పెట్టే శ్రాద్ధం పార్వణ శ్రాద్ధం. శ్రాద్ధం ముగిశాక ఈ పిండాలను ఎవరికి పెట్టాలో మళ్ళీ చెబుతున్నారు ఒక్కసారి. గోవులకైనా పెట్టాలి, మేకలకైనా పెట్టాలి, బ్రాహ్మణులకైనా తినడానికి ఇవ్వాలి, లేదా అగ్నిలో కానీ ఎక్కువగా కాలువలో కలపడం మంచిదని శాస్త్రం. అసలు ఇవి తీసుకెళ్లి నీళ్లలో కలిపిస్తే నీళ్లలో ఉండే చేపలు నత్తలు ఇవన్నీ తింటాయి, ఆనందిస్తాయి. ఇంకా కాలువ దొరకని వాడే అగ్నిహోత్రాదులలో వ్రేల్చాలి. ఆవులు దొరికితే ఆవులకి పెట్టడం కూడా చాలా మంచిదన్నారు పిండం. పక్షులకు కూడా ఆహారంగా వెయ్యవచ్చు, కాకులకి మొదలైన వాటికి. కాకులు చిన్న చిన్న పిట్టలు వస్తాయి, వాటికి వెయ్యచ్చు. నడిమి పిండం శ్రాద్ధకర్త యొక్క భార్య వినయంతో తినడం మంచిది. ఓ పితృదేవతలారా, ఈ పిండ ఆహారం వల్ల నా గర్భంలో పద్మమాలికలు ధరించే కుమారుణ్ణి కలగజెయ్యండి అనాలట. పితృకార్యం ముగిశాక వైశ్యదేవం అనే కార్యక్రమాన్ని అప్పుడు జరపాలి. ఇక్కడ ఇంకొక నియమం ఉన్నది, ఏమిటంటే శ్రాద్ధ కృత్తు శ్రాద్ధ భుక్చైవ సర్వమే తద్వచ్చేత్ ఇష్టై సహ తతశాంతో పుంజీత పితృసేవితం పునర్భోజనం అధ్వానం యానమాయాసమైథునం. ఈ శ్రాద్ధ దినం నాడు అంటే ఈ తద్దినం పెట్టిన రోజున తద్దినం పెట్టే కర్త శ్రాద్ధకర్త కానీ అందులో భోంచేసిన వాడు కానీ ఇద్దరూ కూడా రాత్రికి భోజనం చేయకూడదు. ఈ మధ్యన రాత్రికి భోంచేయకపోయినా పగలు చేసిన ఆ గారెలో, పగలు ఉన్న ఆ అరిసెలో, అప్పాలో, పాయసమో సాయంత్రానికి తింటున్నారు. అసలు ఆ పూట సాయంకాలానికి ఏం తినకూడదట. బీపీ షుగరు చచ్చే స్థితిలో ఉన్నవాడు మాత్రం కొద్దిగా గారి ముక్క ఏదో తినచ్చు, ఎక్కువ తినకూడదు, స్వల్పంగా తినాలి. చచ్చిపోతాను అనుకున్నవాడు, లేనివాళ్ళు కాస్త ఇలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు నిరాహారంగా ఉండడం మంచిది అన్నారు. ఇంకా రాత్రిపూట ప్రయాణం చేయకూడదు. ఆ రాత్రికి ఇంకా ఆ రోజంతా ప్రయాణం పనికిరాదు. వాహనాల మీద కూడా ప్రయాణం చేయకూడదు, శ్రమ కలిగించే పనులు చేయకూడదు. ఆ పూట కూలీ పనులు ఇవి చేయకూడదు. సరే, ఇక భార్యా సాంగత్యాదులు పనికిరావు, వేదం చదవకూడదు, ఆ రోజు కొట్టుకోకూడదు. ఇదేంటో తెలియదు కానీ ఈ భక్తులు ముఖ్యంగా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ మంది కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. అన్నదమ్ములు కలిసి పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడూ లేదు. ఆ రోజు మర్నాడు మళ్ళీ ఎవరిదన్నా వెళ్ళిపోతారనమాట. అన్నదమ్ములు నేను చాలా చోట్ల చూశాను, వాటికి పెద్ద సమస్య అనమాట. నేనే పిండం పెట్టాలా, నాకు 100 ఇచ్చావు, నువ్వు 1000 ఇచ్చావు అని ఈ అన్నదమ్ములు కొట్టుకు చావడం అనేది ఈ శ్రాద్ధ నాడు ఉంటుంది. పాప పితృదేవతలు ఏడుస్తారట. పితృదేవతలు ఏడవడం వల్లే ఆ వంశంలో పుత్రులకు ఇబ్బంది వస్తుందట, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆడపిల్లల కంటే మగవాళ్ళకి ఎక్కువ ఇబ్బంది. ఆ శ్రాద్ధం పెట్టేటటువంటి వాళ్ళు అన్నదమ్ములు కనుక ఆ రోజు కొట్టుకున్నారా, ఈ అన్నదమ్ములు ఇద్దరు కొడుకులకి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో గండం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలా డేంజర్, చేయకూడదు. పితృదేవతలకు అది మహా బాధ. ఇదిగో ఇక్కడే చెప్పాను నేను, 61వ పేజీలో కూడా ఉంది ఆ విషయం, వచ్చి చూసుకోండి. మీరు చేయకూడదన్నాడు అంతే. కలహం పనికిరాదు, స్వాధ్యాయం కలహం వైరం దివా సుప్తంచ సర్వదా. అంటే వేదాధ్యయనం పనికిరాదు, తగాదాలు పనికిరావు, వైరం అసలు పనికిరాదు, దివా సుప్తం ఆ పగలు పడుకోకూడదు. మనం ఏం చేస్తాం, తద్దినన్నాడు భోజనం చేసి పీకిదాకాను శుభ్రంగా గుర్రు గుర్రు అని నోట్లోంచి గుర్రు కింద నుంచి బర్రు, ప్రాణం తినేస్తున్నారు ఈ కలికాలంలో. అనకూడదు కానీ అలా అన్నానని ఏమనుకోకండి. ఇవి పనికిరావు అని నేను చెప్పలేదు, ఈ విష్ణుమూర్తి చెప్పాడు, మీ కోపం వస్తే ఆయన అడగండి.
అనేన విధినా శ్రాద్ధం నరస్త్వద్ధే వినిర్వపేత్ కన్యాకుంభ వృషస్థేర్కే కృష్ణపక్షేతు సర్వశః.
ఇంకా ప్రత్య అబ్ధిక శ్రాద్ధం, ఏడాదికోసారి పెట్టే శ్రాద్ధం నాడు కూడా ఇదే విధంగా చేయాలి. ఏడాదికోసారి పెట్టే శ్రాద్ధము ఈ పర్వశ్రాద్ధము సమానమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఏ మాఘ పంచమి నాడో పోయారనుకోండి, బహుళ పంచమి, మళ్ళీ ఏడాది నాడు మాఘ పంచమి నాడే బహుళ పంచమి నాడే అది పెట్టాలి. అలాగే ఒక ఆయన అమావాస్య నాడు పోయాడు, ఒక ఆయన ఏదో పూర్ణిమ నాడు పోయాడు, ఆ పూర్ణిమ ఏడాది రాగానే ఆ తిథి నాడు పెడతాం, అదే తిథి, దానినే తత్ దినము, ఆ దినము, అది కాస్త తద్దినం అయిపోయింది కర్మ. తద్దినము అంటే ఆ రోజు, ఏ రోజు తండ్రి పోయాడో తల్లి పోయిందో ఇలావన్నీ ఆ దినాలన్నమాట. ఆనాడు మళ్ళీ శ్రాద్ధం పెట్టేటప్పుడు దానిని ప్రత్యాబ్ధిక శ్రాద్ధము అంటే ఎవ్విరి ఈరి పెట్టేటటువంటి శ్రాద్ధం. ఆనాడు కూడా ఇవే నియమాలు, ఈ నియమాల్లో ఇంకేం తేడా లేదు. ఇంకా సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు, కుంభరాశిలో ఉన్నప్పుడు, వృషభ రాశిలో ఉన్నప్పుడు కృష్ణపక్షాలలో శపిండీకరణం తీర్థయాత్రలు చేసేవాళ్ళు పెడతారు, వాళ్ళకు కూడా ఈ నియమాలే. సన్యాసికి మాత్రం ఈ నియమాలు లేవు. సన్యాసికి పిండ ప్రదానాలు చేయడం అనేది ఉండదు. ఇంచేత వాడు తనకి బతుకుంటు గారు తనకే శ్రాద్ధం పెట్టుకుంటే చచ్చిపోయిన వాడితో సమానం సన్యాసి అంటే, శరీరం విడిచిపెట్టేసి మరో శరీరం పొందినవాడు అనమాట. అంచేత వారికి ఈ నియమాలు లేవు. ఇంకా శ్రాద్ధ కాలం కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతో వింటే మీకు చాలా పుణ్యం. ఈ ఘట్టానికి ఉన్న పుణ్యం ఇంక దేనికి లేదు. అందుకే దీనిని విష్ణుమూర్తి ఎంత బాగా చెబుతున్నాడు, అత్యద్భుతమైన పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి అన్నమాట. ఇది వెండమే. ఏమిటది, ఏమన్నాడు, భుక్తి ముక్తి లభిస్తుందిటండి. ఆయన చెప్పింది శ్రాద్ధం సాధారణం నామ భుక్తి ముక్తి ఫలప్రదం. సాధారణ శ్రాద్ధం గురించి చెబుతున్నాను, ఇది చెయ్యడం ఎంతో వినడం కూడా అటువంటిదే. ఏమిటది, భుక్తి ముక్తి ఫలప్రదం. భోజనానికి లోటు ఉండదు ఇది విన్నవాళ్ళకి, అమ్మా బాబు అనే బాధ ఉండదు. ఒక్కొక్కప్పుడు రైళ్లలోనూ అక్కడ ప్రయాణం చేసేప్పుడు ఎంత గొప్పవాడికైనా ఆఖరికి మలమలం ఆడతాడు, ఏం చేస్తాం కర్మ. ఒక్కొక్క పూట ఇంటికి భోజనాన్ని పిలుస్తారు ఒక్కొక్కడు, మా ఇంట్లో ఈ పూట భోజనం చేయండి అని ప్రాణం తీసేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికీ భోజనం పెట్టగా, అలాగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడికి ఏదో పెట్టేద్దామని ఓ ఉద్దేశపడిపోయి చేస్తారు, ఆ చేసేలోపు వీడి పని అయిపోతుంది. అసలు ఇవన్నీ ఏంటంటాడు మలమల మాడినవాడు, మూడింటికి భోజనం పెట్టారు ఓ చోట నాకు ఇలాగే, ఈ మూడింటి దాకా నేనేం తినడానికి ఉండదు, చేతస్థ బ్రాహ్మణ్ణి. అంచేత ఆ రకంగా మూడింటి దాకా మాడాక మూడింటికి అక్కడ తినేది ఏముంటుంది ఇంత ముద్ద. కాబట్టి కొన్ని విషయాలలో భుక్తికి లోటు వస్తుంది, అలాంటి లోట్లు కూడా రావు. సరే మోక్షం గ్యారంటీ అన్నారు. ఈ నైమిత్తిక శ్రాద్ధాలలో రెండవదైన సాధారణ శ్రాద్ధ విధానం ఏమిటి, ఉత్తరాయణం దక్షిణాయనం ఈ రెండూ ప్రవేశించే కాలం. మన 14వ తారీఖు నాడు ఏమొచ్చింది, సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏమిటి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు, అదే మకర సంక్రమణం, అదే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇదేమన్నారు, ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం. మళ్ళీ సూర్యుడు 6 నెలల తర్వాత కర్కాటక సంక్రమణంలోకి వచ్చినప్పుడు దాన్నేమంటాం, దక్షిణాయనం. ఈ రెండు కాలాల్లోనూ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడం కానీ తర్పణం చేయడం కానీ చేస్తాం, ఇది సాధారణ శ్రాద్ధము. మనం ఎంతమంది చేస్తున్నాం ఇప్పుడు అర్థమైందా, సంక్రాంతి నాడు గుమ్మడికాయ ఎందుకు వండుతారో తెలుసో తెలియకో పిండ ప్రదానం చేయడం చేత కానీ వాడు గుమ్మడికాయని పులుసు ముక్కలో వేసి ఇంత అన్నం ముద్ద తీసి విస్తరలో ముందు పెడితే అది కూడా పిండ ప్రదానం చేసినట్టే. అందుకే పూర్వం గుమ్మడికాయ ఖచ్చితంగా దానం చేయడం కానీ వండుకోవడం కానీ చేసేవారు. సంక్రాంతి నాడు గుమ్మడికాయని బంగారంతో కానీ వెండితో కానీ అధమపక్షం డబ్బుతో కానీ దానం చేయాలి. ఇలా దానం చేసినవాడు ఖచ్చితంగా పిండ ప్రదానం చేసినట్టు. అందుకనే పూర్వులు అవన్నీ చేశారు. గుర్తుందో లేదో మీకు పూర్వం కూష్మాండదానం అనేవారు మకర సంక్రమణ అన్నాడు. దక్షిణాయనం కూడా ఇంతే. అంచేత ఈ రెండు ప్రవేశ పుణ్యకాలాదులలోనూ కూడా వాటిని చేసి తీరవలసిందే అని శాస్త్రం. పగలు ఈ రెండు సమానంగా ఉండే కాలాలు ఉన్నాయి, వాటిని విషువత్తులు అంటారు. విషువత్తులు అంటే ఏమిటి, రాత్రి పగలు ఈ రెండు సమానంగా ఉంటాయి, సంవత్సరానికి 2 రోజులు. మనకి సోషల్ స్టడీస్లో వాటిలో ఇస్తారు. ఆ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు చేయాలి.
సూర్యుడు ఆయా రాసుల్లో ప్రవేశించేటప్పుడు కూడా హరివాసుదేవ. ఇంకా సూర్యుడు ఆయా రాసుల్లో ప్రవేశించేటప్పుడు మొత్తం 12 రాసులు ఉన్నాయి కదా, మేషం మొదలుకొని మేనం, ఆ రాసుల్లో ప్రవేశించినప్పుడు కూడా ఇది మాత్రం అవకాశం ఉన్నవాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు అక్కర్లా. అందరికీ అవకాశం ఎక్కడ ఉంటుందండి? అది మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం గ్యారంటీగా చేయాలి, తక్కిన సంక్రమణాలు కూడా ఉన్నాయి, అవి మాత్రం మీ వీలు బట్టి చేయండి అన్నారు. తీర్థయాత్రలకి నదీ స్నానాలకు వెళ్ళిన వాడు మాత్రం సాధ్యమైనంత వరకు తర్పణాదులు విడిచిపెట్టండి. అన్నిటికంటే చాలా గొప్ప తిథి ఒకటి ఉంది, ఆ తిథికి చాలా విలువ. ఆ తిథే మాఘమాసస్య సప్తమ్యాం అథస రథసప్తమి పానీయమప్యత్ర తిలైర్ విమిశ్రం దద్యాత్ పితృభ్య ప్రయతో మనుష్య శ్రాద్ధం కృతం తేన సమాన్ సహస్రం రహస్యమేతత్ పితరో వదంతి. వైవస్వత మనువు కాలములో, అంటే మొన్న మనకి కృతయుగం ప్రారంభమయ్యే కాలంలో వైవస్వతమును ఉన్నాడు. ఆ మన్వంతర ఆదిలో మాఘ శుక్ల సప్తమి తిథి నాడు, రేపు రాబోతుందిగా మనకి మాఘమాసం, ఇప్పుడు పుష్యం, ఇదయ్యాక మాఘం వస్తుంది, అప్పుడు శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు సూర్యుడు ఒక రథాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట. అంతపూర్వం రథం మీద తిరిగేవాడు, డైరెక్ట్గా తిరిగేవాడు, రథం మీద తిరిగేవాడు కాదు. ఈ మాఘ శుక్ల సప్తమి నాడు ఒక రథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన కాళ్ళు వాటిని విరగ్గొట్టి పారేశారు. ఎవరు మనం చెప్పుకున్నాం, విశ్వకర్మ గారు అరగదీసి పారేశాడని. అందుకని ఆయన రథాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు పాపం. అందుకే ఆ రోజున ఏమంటారు, రథ సప్తమి. రథసప్తమి అనుకోవడమే కానీ కారణం ఇది. అంత పూర్వం వరకు కాలినడకన తిరిగే స్వామివారు, కాలినడకన ద్వారకా తిరుమల టింగ్ టింగ్ అని తెగ తిరిగే స్వామివారు, పాపం కాళ్ళు ఆయన లాగేశాక తన మహామహిమతో తిరగడం మాని రథంలో కూర్చుని ఉంటాట. అందుకని సూర్యుడు రథారోహణ చేసిన అతిథి రథసప్తమి. ఈనాడు మానవుడు ఏం చెయ్యాలో చెబుతున్నారు. పొద్దున్నే నియమ ప్రకారంగా స్నానం చేసి నువ్వులు నీళ్లు కలిపి, నువ్వులు నీళ్లు కలిపి చేతిలోకి తీసుకుని, ఓ మా పితృదేవతలారా, మీకు వీటిని సమర్పిస్తున్నాను. నువ్వులు నీళ్లు కలిపితే దాన్ని ఏమంటాం, తిలోదకాలు. తిలము అంటే నువ్వులు, తిలలు ప్లస్ ఉదకాలు, తిలోదకాలు. ఇవి మీకు సమర్పిస్తున్నాను, వీటిని మీరు స్వీకరించండి, దీనితో నన్ను అనుగ్రహించండి అనాలి. మీకు సంస్కృతం అక్కర్లా, చెయ్యవలసిన పని ఎంతో సింపుల్. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఉదయించే సూర్యుడికి ఎదురుగుండా నిలబడాలి. కాబట్టి ఉదయించే సూర్యుడికి ఎదురుగుండా నిలబడాలంటే మీరేం చేయాలి, ఆల్రెడీ అప్పటికే స్నానం చేసేయాలి, చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకోవాలి. ఓ పితృదేవతలారా, ఈ నువ్వులు నీళ్లు మీకు వదిలిపెట్టేస్తున్నాను, మీరు వీటిని స్వీకరించండి అనాలి, చాలు. దీనివల్ల ఎంత ఫలితమో చెప్పారు, ఎంతకాలం అట, శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం, అంటే 1000 సంవత్సరాల కాలం యథావిధిగా నిత్యం శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుంది ఈ ఒక్కదాని వల్ల. ఇప్పుడు కొట్టరే చప్పట్లో నా మొహం మీరు, మీ మొహం నేను తీసుకోవడం కదా, కోటి కోటి చెప్పి చెప్పి చదా. శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం రహస్యమేతత్ పితరో వదంతి. చప్పట్లు కొట్టండి అన్నారు ఒకసారి, నేను పొరపాట్లు కర్మగాలి చప్పట్లన్లా, ఇప్పుడు కాదు, నేను ఒకప్పటి సంగతి చెబుతున్నా. ఒకప్పుడు ఇది విన్నారు కొట్టరేమంటే టపటపటప నరుబాదనం మొదలెట్టారు. నా అదృష్టం అందుకే టేబుల్ ఇక్కడ మిమ్మల్ని అక్కడ కూర్చోబెడుతున్నాను. అంచేత ఏంటంటే 1000 సంవత్సరాల కాలం చెప్పారండి. సమాహ సహస్రం అంటే 1000 ఏళ్ళు వరసపెట్టి అన్ని పర్వదినాలలో ప్రతి సంవత్సరం పితృదేవతలకి పిండ ప్రదానాదులు చేసిన పుణ్యం వస్తుందట. ఇన్నాళ్ళు మేము తెలియక పిండం పెట్టలేదండి, మాకు గండం వచ్చిందండి బాబోయ్, మా నెత్తి మీద ఆ గండం తొలగించి పాలు పోసారండి అని మీరు ఆనందించవలసిందనమాట. రాబోతుంది చాలా, మీరు ఎంత దృష్టివంతులో. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఈ పురాణాలు కూడా మిమ్మల్ని టైం చూసి చెప్పిస్తున్నాడేమో భగవంతుడు అనిపిస్తుంది. అమ్మవారి సంకల్పం కదా ఇది, మరి అంబికా దర్బార్ భక్తి వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు చెప్పించడం కాదు, ఇక్కడ అంబికా మాతయే వాళ్ళ మనస్సులో ప్రవేశించి చెప్పిస్తోంది. అందుకే ఇదే మీకు ఎప్పుడో మొన్న నవంబర్లోనో లేకపోతే ఇంకెప్పుడో చెప్తే ఈ విషయం మర్చిపోతారు. కానీ ఇప్పుడు పుష్యం, ఇంకా మనం రేపు మాఘం వరకు చెప్పుకుంటాం కాబట్టి ఇది మనకు గుర్తుండిపోతుంది. రేపు మాఘమాసం రాగానే రథసప్తమి నాడు మీరు ఇది గుర్తుపెట్టుకుని చాలా తొందరలో ఉంది కాబట్టి ఇంకా కేవలం 15-20 రోజుల్లోకి వచ్చాం కాబట్టి మీరు ఏం చేస్తారు, పొద్దున్నే ఆడా మగా అని తేడా లేకుండా, భర్త ఉన్నాడు లేడు అనే తేడా లేకుండా, ముసలాడు ముక్కాడని తేడా లేకుండా, పండితుడు దౌర్భాగ్యుడు అనే తేడా లేకుండా అందరూ ఈ పని చేస్తారు. ఇంత మంచి మాట చెప్పినందుకు తలకో 10 రూపాయలు దక్షిణిచ్చేస్తారు. దీనికి కూడా కొట్టేశారంటే ఇది ఇష్టమైన వాడు మీకు సరే కానివాడు బాబు సంతోషం. చప్పట్లు కొట్టడం కాదు, ఒట్నే ఏవో బాధించడం కాదు, క్రియారూపంలో కూడా ప్రసాదిస్తారు, అది వేరే విషయం. సరే ఈ సరదా విషయం పక్కన పెడితే 1000 సంవత్సరాల కాలం శ్రద్ధతో యథావిధిగా శ్రాద్ధం పెట్టినంత మహాఫలితం కలుగుతుంది. వైశాఖ్యాముపరాగేషు రథోత్సవ మహాలయే తీర్థాయతన గోష్ఠేషు ద్వీపోద్యాన గృహేషు చ వివిక్తేషు ఉపలిప్తేషు శ్రాద్ధం దేయం విజానత. మరొక మంచి విషయం చెప్పాడు. వైశాఖ మాసంలో, వైశాఖ మాసం మనకి ఈసారి మే నెలలో వస్తోంది, ఆ వైశాఖ అమావాస్య నాడు, వైశాఖ అమావాస్య అని చెప్పగానే ఒక ఆయన బయటకు వచ్చి అంటాడు, శుక్లపక్ష అమావాస్య అండి కృష్ణపక్ష అమావాస్య అండి అని అడుగుతున్నాడు. అమావాస్య శుక్లపక్షానికి కృష్ణపక్షానికి ఉంటుందా? సప్తం అంటే శుక్లపక్షమా కృష్ణపక్షమా అని చెప్పాలి. రథసప్తం అంటే గ్యారంటీగా శుక్లపక్షమే అని తెలుసు మనకి. కానీ అమావాస్య సంవత్సరం నెలకు ఒకరోజే ఉంటుంది, పూర్ణిమ కూడా అంతే ఒకరోజే ఉంటుంది, ఇంకా శుక్లపక్షం కృష్ణపక్షం ఉండదు దానికి ఒకటే పక్షం. ఆ అమావాస్య నాడు నెక్స్ట్ గ్రహణాలు వచ్చినప్పుడు ఎన్ని గ్రహణాలు ఉన్నాయి మనకి? సూర్యగ్రహణం చంద్రగ్రహణం. ఈ రెండు గ్రహణాలలో మహాలయ పక్షాలను వస్తాయి. అప్పుడు ఆ రోజుల్లో ఏం చేయాలట, ఒక తోటలోకి వెళ్ళి తోట లేనివాడు ఇంట్లోకి వెళ్ళి అలికి ఓ ప్రదేశాన్ని, ఇంట్లో అయినా సరే ఇందాక చెప్పినట్టుగా మార్పులున్న అలికి, తోటలో అయినా అలికి, అక్కడ ముగ్గు పెట్టి దివ్య ప్రదేశంలో కాస్తంత నువ్వులు నీళ్లు దానం చేసి లేక పిండ ప్రదానం చేస్తే అటువంటి వారు కూడా అశ్వమేధం వంటి మహాయాగాలు చేసిన ఫలితం పొందుతారు. ఇది చూడండి చాలా గొప్ప విశేషం. ఇక సేమ్ ఇదొరుగుట్లాగే భోక్తల్ని వాళ్ళని పిలిచి ఇళ్లలో చేసే కార్యక్రమాలు ఎలాగో ఈ రోజుల్లో కూడా, ఈ వైశాఖ మాసాదుల్లో కూడా భోక్తల్ని వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడం ఇవన్నీ చేయడం చాలా మంచిదట. బంగారం పితృదేవతల కార్యక్రమానికి వాడకూడదు, వెండి మాత్రమే వాడాలట. ఎంత కోటీశ్వరులైనా సరే బంగారం ఎక్కువగా ఉంటే దానం చేసేయమన్నారు, కానీ పితృదేవత కార్యక్రమానికి వెండి మాత్రమే ఉపయోగించాలట. ఎందుకనంటే పితృదేవతలు తమ యొక్క దివ్య సంకల్పంతో ఈ వెండిని చేశారు. తథార్ఘ్యపాత్రే పిండే పితృణాం రాజతం మతం శివనేత్రోద్భవం యస్మాత్ తతస్తత్ పితృవల్లభం అమంగళం తద్యత్నేన దేవకార్యేషు వర్జయేత్. పితృదేవతలకి నువ్వులు నీళ్లు విడిచిపెట్టే పళ్ళెంగా వాడే పళ్ళాలు, ఏ పళ్ళాలు వాడాలి అంటే వెండి పళ్ళాలు వాడాలి. మీకు ఈ శ్రాద్ధంలో నువ్వులు నీళ్లు పుచ్చుకుని ఏం చేస్తారు, విడిచిపెట్టండి అంటారు ఓ పళ్ళెం పెట్టి. ఆ పళ్ళెంలో ఏ పళ్ళెం వాడితే మంచిది? వెండి వాడితే మంచిది. అక్కడ బంగారు పళ్ళెం పనికిరాదు, ఎందుకంటే వెండి శివుడి కంటిలో నుంచి పుట్టిందట, శివుని యొక్క నేత్ర సంభవం వెండి. అందుకే అది పితృదేవతలకు ప్రీతికరం. అది శుభకార్యాలలో మాత్రం ఇది వాడాం, దేవకార్యాలకైతే బంగారము తక్కిన పళ్ళాలు వాడచ్చు. అంటే మామూలు సంధ్యావందనాదులకు కాదు వాడు వాడకూడదని అంటల్లా, ఈ నువ్వులు నీళ్లు కలిపించేటప్పుడు మాత్రం ఈ నియమాలు వెండిలోనే వెయ్యాలి, బంగారంలో వేయకూడదు. నెక్స్ట్ భగవంతునికి నివేదన చేసే పదార్థాలు మాత్రం వెండి పళ్ళెంలో వాడుకోవచ్చు. తనకి లభించే పాత్రల్లో లోహాలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఇంకా అప్పుడు వాళ్ళు వెండి దొరకకపోతే అందరూ భయపడతారు, మా ఇంట్లో వెండి పళ్ళెలు దొరకట్లేదండి, వెండి పళ్ళెం లేకపోతే స్టీలు పళ్ళెము ఇత్తడి పళ్ళెము ఏదో పళ్ళు అది లేకపోతే మట్టి మూకుళ్ళో అయినా సరే ఆ పని మాత్రం ఆపకూడదు, ఈ వంక పెట్టి పని ఆపకూడదు. తర్వాత ఓ పితృదేవతలారా, నేను మిమ్మల్ని అందరినీ భక్తి శ్రద్ధలతో ఆవాహన చేస్తున్నాను అని ఆవాహన చేసి వెండి పళ్ళెంలోకి ఈ నువ్వులు నీళ్లు విడిచిపెట్టే వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. భక్తులు భుజించే టైములో చాలా మంది చేసే పని ఒక పని ఉంది, తమ సోది చెప్పుకుంటారు. సోది కాదట, వినయంగా వాళ్ళ దగ్గరే కూర్చుని మీకు ఇష్టమైన పదార్థాలు తినండి, కష్టమైన పదార్థాలు వదిలేయండి, వడ్డించాం కదా అని అన్నీ తినమని నేను అన్నాం, పడే పదార్థాలు తినండి, పడని వదిలేయండి అనాలి. ఏండో వడ్డించారు పారేస్తే కుదరదండో తినండి అని వాడికి డొక్క నింపేసి కూరేసి గొట్టం పెట్టి కూరేస్తే ఎలాగా, ప్రాణం తినేస్తారు ఈ వడ్డించేవాడు కొంతమంది. ఆ చేదస్తం చాలా ప్రమాదం. అందుకే ఎవడింటికి నేను సాధ్యమైన తరువు నా జీవితంలో భోజనానికి వెళ్ళడం అంటే నాకు చికాకు. ఎందుకనంటే వాడు మొహమాటం లేకుండా ఏది కావాలో అది తింటాడు. బలాత్కారంగా వాడికి వడ్డిస్తే ఆ తిన్నది అరగకపోతే వాడికి అజీర్ణం పట్టుకుంటే వాడికి లేకపోతే తక్కువ ఇబ్బంది పడితే అది ఇబ్బంది. కాబట్టి ముందే ప్రార్థించాలి, అయ్యా మీకు ఇష్టమైనవి తినండి అని. ఏది ఇష్టమో తింటాడు. కష్టమైంది అనవసరంగా వాడు తింటే వాడికి అనారోగ్యం కలిగించే వాడి చేత తినిపించరాదు, అది కూడా ప్రమాదమే. దక్షిణ మీరు ఇష్టం మొహమాట లేకుండా పుచ్చుకోండి పుచ్చుకోండి జేబులో కూరేయండి ఏం పర్వాలా, అక్కడే మొహమాట పడక్కల, తిండి దగ్గర మొహమాట పెట్టి. వెనకడకు ఒక ఆయన ఉండేవాడు, పోసుకోండి పోసుకోండి చారుట్టుకొచ్చేవాడు, చారుకు మొహమాట పెట్టి దౌర్భాగ్యం, చారుకు కూడా మొహమాటమేనండి. ఇంకేదో పోనీ ఏ పాయసానికో మొహమాట పడ్డాడంటే అర్థం అది, చారు దగ్గర మాత్రం ఇంత చెంబొట్టుకొచ్చి పోసేసేవారు అన్నమాట. అలాగా ఆ ఆకులు మాత్రం భోక్తల్ని తీయమనకూడదు, ఇంట్లో వాళ్లే తీయాలి గుర్తుపెట్టుకోండి. భోక్తలు తృప్తిగా భుజించిన తర్వాత ఆ ప్రదేశాన్ని ఆవు పేడతో కానీ ఆవు మూత్రంతో కానీ అలకాలి. సరే బ్రాహ్మణులు భోక్తలు ఇంట్లో ఉన్నంత వరకు ఇంగిలాగులు తీయకూడదండి, వాళ్ళు బయటికి వెళ్ళాక గడప దాటాక దక్షిణిచ్చాకే అప్పుడు తీయాలట. ఈలోపు తీసేస్తారు చాలామంది, అది కూడా డేంజరే అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు ఇళ్లలోంచి వెళ్ళేదాకా ఆపాలి. ఎప్పుడు తింటాడు రా బాబు వీడమ్మ గడపడు, వీడు కదలదేమిరా బాబు చచ్చిపోతున్నాం అనుకోకుండా కాస్త తిట్టుకోకుండా ఒక్కపోటే. అందుకే భోజనం పెట్టే ముందే ముందు రోజు మనం పిలిచేటప్పుడే అయ్యా రేపు పొద్దున్న మీరు వెళ్ళాకే ఆకులు తీయాలనే నియమాలు చెప్పండి కావాలంటే, లేకపోతే వాడు కూతురు సోచి చెబుతూ ఉంటాడు అక్కడ కూర్చుని. కసున్న భోక్త అయితే ఇంకా ఆ రోజు సాయంకాలం దాకా కదలకుండా కూర్చుంటే వీడు వాడిని పొమ్మనకూడదు కాబట్టి ఇదో పెద్ద యాత్ర కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రాద్ధ ప్రక్రియ ముగించాక వీడ్కోలు చెప్పడానికి అంటే భోక్తల్ని గుమ్మం దాకా తీసుకొచ్చి వెళ్ళాలట భార్య బంధువులతో పాటు. మరోసారి నమస్కరించి వెళ్ళి రండి బాబు అని తిట్టుకోకుండా ఒక నమస్కారం వినయంగా చేసి లోపలికి రావాలి. ఇవన్నీ కూడా నియమాలు. ఇంక ఇక్కడ చాలా గొప్ప విశేషాలు చెప్పారు 18వ అధ్యాయంలో. అశౌచ నిర్ణయం, ఇది చాలామంది అనుక్షణము ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎవరెవరికి ఎంతెంత కాలం శౌచ్యం ఉంటుంది అశౌచ్యం ఉంటుంది ఇవి తెలుసుకోవాలి. మత్స్యరూపుడైన నారాయణుడు మరువుతో ఇలా చెప్పాడు, దశాహం శావమోశౌచం బ్రాహ్మణేషు విడీయతే. బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి శూద్రులకి అందరికీ ఈ అశౌచ విషయాల్లో తేడాలు ఉన్నాయి వారి వారి యొక్క నియమాలను బట్టి. బ్రాహ్మణులకి 10 రోజులు పూర్తవుతుంది 11వ రోజుతో శుద్ధి కార్యక్రమం, క్షత్రియులకి 12 రోజులు ఇంట్లో ఎవరైనా పోతే ఆ ఇంటి పేరు వాళ్ళు 12 రోజులు, 13వ రోజు శుద్ధి చేసుకోవాలి. బ్రాహ్మణుడు 11వ రోజు చేసుకుంటాడు, క్షత్రియులు 13వ రోజు చేసుకుంటారు, వైశ్యులు 15 రోజులు పాటించి 16వ రోజు శుద్ధి చేసుకోవాలి. అంటే 11వ రోజు 12వ రోజు ఇంటికి వచ్చి బ్రాహ్మణుడు కార్యక్రమం చేసినా సంపూర్ణ శుద్ధి అవ్వాలంటే మళ్ళీ వీళ్ళు స్నానం 16వ రోజు చేయాలి. అదే శూద్రులకైతే 30 రోజులు పాటించాలి దీనిని. అంటే 11 బ్రాహ్మడికి, 13 క్షత్రియులకి, 16వ రోజు స్నానం వైశ్యులకి, 31వ రోజు స్నానం శూద్రులకి. ఆ రోజు నెత్తికి స్నానం చేస్తేనే శుద్ధి, అంతవరకు సంశుద్ధి కాదు. ఇంకా చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు ఆ స్థాయి వాళ్ళు కాకుండా ఉపనయనం కూడా కాని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి కేవలము 1 రోజుతో సరిపోతుంది. ఎవరికైనా అంతే కాదు, ఉపనయనం అయ్యాక కనుక వివాహం కాకుండా చచ్చిపోతే 3 రోజులు మృతాశౌచం. జాతాశౌచం కూడా సేమే 10, 12, 15, 30 రోజులు వరుసగా. తండ్రి మరణిస్తే 7 సూతకం, తల్లి పోతే 6 నెలల సూతకం. కొంతమంది ఏమంటారంటే మా ఇంటి పేరిటి వాళ్ళు లేకపోతే మా అన్నయ్యో అదో ఇదండి వాళ్ళకి ఏమన్నా వచ్చిందా తేడా అని. వాళ్ళెవరికి 7 సూతకం ఉండదు, 7 సూతకం కేవలం తండ్రికే ఉంటుంది, తల్లికైతే 6 నెలలు ఉంటుంది. తక్కిన ఇంటి పేరు వాళ్ళందరికీ కేవలం 12 రోజులతో పోతుంది. సంశుద్ధికేమో తల్లి తండ్రి పోతే శుద్ధికేమో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 11, 15 తర్వాత పదకొండు పదమూడు పదహారు ముప్పై ఒకటి రోజులు. అలా కాకుండా ఇంటి పేరిటి వాళ్ళకైతే మాత్రం ఇదే విధానం మళ్ళీ యథాప్రకారంగా. ఈ విశేషాలన్నీ ప్రార్థనాగాన సంఘం వారు వేసిన పుస్తకాల్లో వేశాం. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు రాసుకోవడం కుదరని వాళ్ళు ఒకవేళ రాసుకుంటామంటే 69వ పేజీలో ఉన్నాయి, రాసుకోండి, ఏం పర్వాలేదు, ఇక్కడే 69వ పేజీలో ఉంటాయి. కాదండి, పుస్తక రూపంలో వేస్తే మేము కొంచెం బద్దకిష్టం అండి, మీరు మామిడి పండించినా ఒలిచిపెట్టి కోసిస్తేనే తినగలమండి అనుకున్నవాడు ఆ పుస్తకం తీసుకుందరు కానీ ఆయన ఇస్తాను. ఇంకా అస్థి సంచయం చేయడం అంటే ఎముకలు పోగు చేసి నదుల్లో కలుపుతారుగా కొంతమంది తల్లో తండ్రో వీళ్ళెవరినో కాల్చాక అస్థికల్ని నిమజ్జనం చేయడం అని ఒక కార్యక్రమం ఉంది. దహనం జరిపిన పిమ్మట ఈ అస్థికల్ని పోగు చేయడం అనే కార్యక్రమం 12వ రోజు లోపు చెయ్యాలి. 11వ రోజు 12వ రోజు ఆ రోజుల్లో చెయ్యాలి. వాటిని వారి వారి యొక్క సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ ఇచ్చారు. ఏ గోత్రం వాళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలో చెప్పారు, అదంతా పెద్ద గందరగోళం కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ఈ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. కౌండిన్య ఆత్రేయస శ్రీవత్స కుత్సస వాధూలస ఇత్యాది గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ గోత్రాల వాళ్ళకి నియమం, తక్కినటువంటి వాళ్ళకి మాత్రం మామూలుగా వశిష్ఠ గోత్రం అని పైడిపాల గోత్రం అని ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 11-10 రోజులలో అస్థి సమంచయం చేసేసి అస్థికల్ని ఒక కుండలో కానీ పెట్టిలో కానీ పెట్టేసుకుని 13వ రోజు దాటిన తర్వాత బయలుదేరి ఎక్కడైనా సరే నిమజ్జనాదులు చేసేసుకోవచ్చు. ఇక ప్రేతానికి సంవత్సరంలోపు, చచ్చిపోయిన సంవత్సరంలోపు భగవంతుని కథలతో కూడిన భాగవతం అనేది సప్తాహ దీక్షతో విరిపిస్తే ఏడ సంవత్సరంలోపు భాగవత సప్తాహం చేయించుకుంటే ఆ ప్రేతాత్మ వైకుంఠాది లోకాలకు వెడుతుంది. 12 రోజుల వరకు కూడా, చచ్చిపోయిన 12 రోజుల వరకు కూడా ప్రేతాత్మ తన పొలం, పుత్రులు, భార్య వీళ్ళని చూస్తూనే ఉంటారటండి. అందుకే 12వ రోజు వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదన్నారు. 12 రోజుల వరకు ఏం చేస్తారట, నా పెళ్ళం, నా బిడ్డలు, మా వాళ్ళు, నా పొలం అని చూసుకుంటూ ఉంటాట. వీళ్ళు నాకు సరిగ్గా కార్యక్రమాలు చేస్తారా లేదా అని చూస్తారట. అందుకే ప్రేతాన్ని ఉద్దేశించి నీటితో కానీ పాలతో కానీ నిండిన పాత్ర పెడతారు. చూశారు లేదో, కిందేమో నవధాన్యాలు పెట్టి ఆ నీళ్లు టిక్కు టిక్కు అని పడేలా చేస్తారు. వారి వారి సంప్రదాయాలను బట్టి ఆ నవధాన్యాల మీద, ధాన్యాదుల మీద నీళ్లు పడేలా చేస్తారు. ఈ సంప్రదాయంలో ప్రేతానికి తాపోపశాంతి, మార్గాయాస శాంతి కలుగుతుంది. ఈ పితృదేవతలకి, ఈ ప్రేతాలకి తమ వారి మీద ఉండేటటువంటి ఒకనొక భ్రమ తొలగుతూ ఉంటుంది. 11వ రోజు బ్రాహ్మణులు, 11 మంది బ్రాహ్మణులు భక్తులుగా ఉంచి శ్రాద్ధం పెట్టాలి. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా వారి వారి అశౌచం ముగిశాక పేసి సంఖ్యలోనే బ్రాహ్మణులకి సంతర్పణ చేయాలి. అంటే 11, 13 వాళ్ళ ఇష్టం, ఎంతమందికైనా 11కు తక్కువ కాకుండా అక్కడి నుంచి బేసి సంఖ్యలో సంతర్పణలు చేయాలి. ఆహార పదార్థాలను మాత్రమే దానం చేయడం ఎక్కువ పుణ్యం బ్రాహ్మణోత్తములకి. బ్రాహ్మణుడు వచ్చి మీ ఇంట్లో నేను తినేస్తానన్నా తక్కిన వారు అన్నం పెట్టడానికి కాకుండా ఓ వంట బ్రాహ్మణుని నియమించే పెట్టాలి. తాము వండి పెట్టడం వీరికి వారికి కూడా దోషమే. వారు తింటా ఉన్నా బాబు మేము స్వయం పాకం ఇస్తాం, మీరు వండుకోండి, లేదో వంట బ్రాహ్మణ్ణి పెడతాం అనాలి. ఇంచేతంటే కక్కుర్తి పడి తినేవాళ్ళు ఉంటారు. ఆ టేబుల్ అలా పెట్టడం దోషమే, తిన్నవాడికి దోషమే. అందుకని శాస్త్రం కఠినం కాబట్టి ఆ విషయం చెప్పేశారు. ఈ కార్యక్రమాలు చేస్తే పితృదేవతలు ప్రసన్నాత్ములై ఆ కుటుంబాన్ని పచ్చగా 10 కాలాలు చల్లగా చూస్తారట. శ్రాద్ధాలలో ఎవరెవరు ఉండాలి అంటే మేన అల్లుడు ఉండాలట, సోదరి యొక్క సంతానం ఉండాలి శ్రాద్ధ కాలములలో. అందుకే తన చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ బిడ్డలుంటే కొడుకులుంటే పిలుచుకొస్తారట. శ్రాద్ధకాలంలో 12 గంటలు దాటాకే పిండ ప్రదానాదులు కార్యక్రమం చేయాలి, భక్తృత్వం చెయ్యాలి. శ్రాద్ధములో ముఖ్యమైనవి నువ్వులు ముఖ్యమైనవి. శ్రాద్ధకాలంలో ముఖ్యమైనవి నీళ్లు ముఖ్యం. నొరగొచ్చిన నీళ్లు, పాడైపోయిన నీళ్లు, తర్వాత రాత్రే పట్టేసిన నీళ్లు ఇవి వాడకూడదు శ్రాద్ధకాలంలో. శ్రాద్ధంలో పెండలం పనికిరాదు, ఉల్లి పనికిరాదు, నీరుల్లి పనికిరాదు, వెల్లుల్లి రెండూ పనికిరావు. శ్రాద్ధకాలములో ఎంత మనిషి నియమవంతుడై ఉంటాడో అంత మంచిది. పెక్కుమంది కుమారులుండి మేము ఎవరికి వాళ్ళం విడిపోయి పెడుతున్నాం అనడం దోషమట. తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాల్లో ఉంటే తప్ప అన్నదమ్ములందరూ కలిసి ఒకే చోట పెట్టడం శుభ్రత. ఇవాళ కలియుగంలో కొట్టుకు తెచ్చిపోయి అన్నగారు వేరే తమ్ముడు వేరే అని పెట్టుకుంటున్నారు, కానీ అది శాస్త్ర సమ్మతం సంపూర్ణంగా కాదు. సరిగ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని దానికి ఏదో మార్గం చెప్పి చేస్తే అది వేరే విషయం, వీలున్నంత వరకు కలసే పెట్టవలన అని చెప్పారు. అలా పెడితేనే పితృదేవతలు సంతోషిస్తారట. అన్నదమ్ములు కొట్టుకుని విడిపోతే అన్నదమ్ములు పెట్టే శ్రాద్ధ కార్యక్రమాల వల్ల పితృదేవతలు సంపూర్ణ తృప్తి పొందలేరు. ఏం చేస్తాం అది? కానీ అలాగని మానకూడదు, ఉన్నంతలో పెట్టి తీరాలి. ఏం చేస్తాం, అన్నగారికి అంటే తమ్ముడికి పడక, తమ్ముడు అంటే అన్నకి పడినప్పుడు ఇద్దరూ కొట్టుకుని మానేయకూడదు, పెట్టడం తప్పదు. వీలున్నంత వరకు లోపల ఎడమొహం పెడమొహమైనా ఆ కాసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా కార్యక్రమం చేస్తారా, మర్నాడు నుంచి తిట్టుకోండి, మళ్ళీ దిక్కుమాల పేరు కానీ కొట్టేసుకోమనండి పర్వాలి, ఆ ఒక్కరోజుకి మాత్రం కలిసి ఉండండి. దీనివల్ల ఆ వంశం నిర్వంశం కాదు. కౌశికు ఆ గోత్రం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మరింత శ్రద్ధగా ఉండండి, వాళ్ళు చెయ్యొద్దండి, వాళ్ళ కోసం మరింత జాగ్రత్తగా చెబుతున్నారు. కౌశిక గోత్రం వాళ్ళని ఉన్నారు వీళ్ళు, అటువంటి వాళ్ళ కోసం ఒక గొప్ప కథ చెప్పారు. కౌశిక దాయాదకృత శ్రాద్ధాత్తేషాం విష్ణులోక ప్రాప్తి, విష్ణులోక ప్రాప్తి పొందారట. అంటే చెయ్యత్తరానికి ఇప్పుడు మొహమాట పడుకుని ఇప్పుడు ఎత్తండి, అమ్మో విష్ణులోకం పొందామంటే అయితే పెడదామని, ఇందాక ఏం చెబుతాడు అని భయంతో చెయ్యకాలం చేసుకున్నవాడు ఇప్పుడు చెయ్యత్తవచ్చునట. ఏమని ఒక గొప్ప కథ ఇది. ఋషులు అడగ దీనిని సూత్రుడు చెప్పాడు. కథం కౌశిక దాయాదాహ ప్రాప్తాస్తే యోగముత్తమం పంచభిర్జన్మ సమృద్ధై కథం కర్మక్షయో భవేత్. ఋషులు సూతుణ్ణిలా అడిగారు, నీవు చెబుతూ చెబుతూ ఇందాక అనేక గోత్రాల గురించి చెప్పావు, అందులో కౌశిక వంశీయుల గురించి విన్నాం, మేము కూడా ఇదివరకు చూచేగా కొన్ని విన్నాం. ఈ కౌశిక వంశీయులు తాము జరిపిన శ్రాద్ధానికి ఫలితంగా ఉత్తమ యోగం పొందారట, కర్మక్షయం కలిగి విష్ణులోక ప్రాప్తి పొందారట. ఈ కౌశిక వంశీయులు చేసిన ఆ కర్మమేమిటి, వాళ్ళు ఎలాగా అద్భుతమైన విష్ణులోకాన్ని పొందగలిగారు అనగా సూత మహర్షి ఇలా చెప్పాడు. ఈ క్షేత్రాలలో భూలోకంలో అన్నిటికంటే గొప్ప క్షేత్రం కురుక్షేత్రం, దానిని ధర్మక్షేత్రం అంటారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః అంటాడు భారతంలో కూడా, అది ధర్మక్షేత్రం అట. పరమ పాపాత్ముడు కూడా కురుక్షేత్రం రాగానే పాపం పోతుంది, తక్కిన చోట్ల చేసిన హింస కూడా కురుక్షేత్రంలో స్నానం చేస్తే ఆ హింస పాపం పోతుంది. అందుకే పరశురాముడు 21 మార్లు క్షత్రియ సంహారం చేశాక ఆ పాపం తొలగడానికి కురుక్షేత్రం వచ్చి సమంత మంచకంలో 5 రక్తపు మడుగులు ఏర్పాటు చేసి స్నానం చేసి ఆ పాపం తొలగించుకున్నట్ట. పాండవులు కౌరవుల్ని యుద్ధానికి అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే హింసా పాపం పోతుంది పాండవులకి, అందుకని అక్కడికి తీసుకెళ్లారు. కురుక్షేత్రంలో ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణాల నాడు బంగారం దానం చేస్తే ఇక వాడు కోటి జన్మల యజ్ఞాలు చేసిన మహాఫలితం పొందుతాడు, అందుకే అది కురుక్షేత్రం అన్నారు, ధర్మక్షేత్రం అన్నారు, దివ్యక్షేత్రం అన్నారు. అది చాలా అద్భుతమైన భూమి అది. అక్కడ ఉండే కుండాలలో సంకల్పం చెప్పుకు స్నానం చేసినంత మాత్రం చేస్తే సకల కల్మషాలు హరించుకుపోతాయి, అక్కడికి అడుగు పెట్టడం అంటేనే అసలు ముందు 1000 జన్మల సంస్కారం ఉండాలన్నారు. కురుభూమియల్దున కోరి శ్రద్ధాశక్తి దాన కర్మాదుల తత్పరతను చేయు మానవుడందు శివలోక సంప్రాప్తి మోక్షమును పొందు మోక్షమందును విష్ణు ముక్తిపడయు. కురుక్షేత్రంలో పర్వకాలాదులలో కోరి యాత్రకి వెళ్ళి భక్తి సంశ్రద్ధలతో స్నానాదులు చేసి యథాశక్తితో స్నానాదులు దానాదులు చేసేవాడు, అక్కడ అన్నదానాదులు చేసేవాళ్ళు, అక్కడ అన్నం తిన్నవాడు కూడా ఆఖరికి, అటువంటి వారందరూ శివలోకం కావాలంటే శివలోకం, మోక్షం అంటే మోక్షం, వైకుంఠం అంటే వైకుంఠం, ఏది కావాలంటే అది నిస్సంశయంగా పొందుతాడు. అందుకే కురుభూమి అంటే అటువంటిది. దీక్షా నియమాదులు ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళడానికి వెళ్ళలేదట. అందుకే కొన్ని సందర్భాలలో వెళ్ళడానికి వెళ్ళేదంటాం. ఒక కంకణం ధరించి మధ్యలో ఆ కంకణం ఉండగా అది విసర్జించకుండా లేక ఆ కార్యక్రమం పూర్తి కాకుండా వెళ్ళకూడదు. ఆ భాగవ సప్తాహాదులు అవి చేసేటప్పుడు అందుకే మధ్యలో పెడతానంటే వద్దని వండిన కారణం అది, అవన్నీ కారణం ఇదే. కావాలంటే సప్తాహం పూర్తయిపోయాక దీక్షా విరమణ చేసి ఈ కంకణం అక్కడ విసర్జించవచ్చు, దోషం లేదు. కానీ మధ్యలో వదిలిపోరాదన్నమాట. అలా కాకుండా తక్కిన వేళల్లో వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయండి. అలా చేసినటువంటి వాడు కోటాను కోట్ల మహాసుకృతం పొందుతాడు. అటువంటి కురుక్షేత్రంలో పూర్వం కౌశికుడు అని ఒక ధర్మాత్ముడు ఉన్నాడట. ఆయన చరిత్ర చాలా గొప్ప కార్యక్రమం. ఆ వంశం వాళ్ళు ఇప్పటికి కూడా కౌశిక సుగోత్తులు అనేవాడు ఈ కథను వినాలి అని శాస్త్రం. అసలు కౌశికో నామ ధర్మాత్మ కురుక్షేత్రే మహాన్ ఋషికి నామత కర్మతస్తస్య సుతాన్ సప్తనిబోధత. ఆ కురుక్షేత్రంలో కౌశికుడు అనే ధర్మాత్ముడు ఒక మహర్షి ఉండేవాడు. ధర్మాచరణలో ఇక అటువంటి వాడు లేడు, కర్మాచరణలో అటువంటి వాడు లేడు. ఆయనకి ఏడుగురు కొడుకులు, తండ్రికి తగిన పుత్రులు. వీళ్ళంతా సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానం చేసి కురుక్షేత్రంలో స్నానం చేసేవారు. స్నానం చేశాక ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చేలోపు ఏం చేసేవారట, స్నానం చేసిన వెంటనే వీళ్ళు ఈ బట్టలు ఆరేసక్కడా, ఆ బట్టలు ఆరేలోపు పొడి వస్త్రాలు మడి వస్త్రాలు పెట్టుకెళ్ళి ధరించి ఇసుకలో కూర్చుని జపం చేసి ఆ జపం పూర్తి ఒడ్డుకు వచ్చేసరికి ఆ వస్త్రాలు ఆరేవట. అంటే ఎండ వచ్చేదాకా అక్కడే జపం చేసేవారు, గాయత్రి జపం చేసేవారు, సంధ్యావందనాదులు చేసేవారు, వేదపారాయణ చేసేవారు, శిష్యులకి పాఠాలు చెప్పేవారు. ఈ ఆరిపోయిన వస్త్రాలు భుజం మీద వేసుకుని విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఇంటికి వచ్చేవారు. వాళ్ళ పేర్లు సశ్రుపుడు, ఆయన కొడుకులు అన్నమాట కౌశికుడు కొడుకులు, క్రోధనుడు, హింసురుడు, పిశసుడు, పిశునుడు, కవి, వాగ్దుష్టుడు, పితృవర్తి అని వారి పేర్లు. ఇలా వీరు ఏడుగురితో